దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతా ఉన్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు. ప్రిలరా, ఇక్కడ మనం చదివిన ఈ మాట మనందరికి బాగా తెలుసు కదా. దేవుని బిడ్డలంగా మనం మన ప్రభు అయిన యేసు క్రీస్తును వెంబడించడానికి పిలువబడ్డాం కదా. యేసు ప్రభు ఆయన చెప్పారు ఏమని, నన్ను వెంబడించండి కదా. కాబట్టి ఫాలో మీ, మనం మన ప్రభువును వెంబడించడానికి పిలువబడ్డాం కదా. మన ప్రభువే మనకు మార్గం, మన ప్రభువే మనకి మాదిరి, మన ప్రభువే మనకు ఆదర్శం. కాబట్టి క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. ఆయన యొక్క జీవితాన్ని లేక ఆయన యొక్క ప్రవర్తనను మనం, ఆయన యొక్క మనస్సును మనం అనుకరించవలసిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి వి నీడ్ టు ఇమిటేట్ క్రైస్ట్. మనం క్రీస్తును పోలి నడుచుకోనాలి అని పిలువబడ్డాం. కాబట్టి మనం మన ప్రభు యొక్క జీవితాన్ని, మన ప్రభు యొక్క ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క మనసును మనం ధరించుకొని జీవించినప్పుడే మనం క్రైస్తవులుగా ఉండగలం కదా. కాబట్టి మొట్టమొదట అంత్యక్రియలో క్రైస్తవులని వాళ్ళు పిలువబట్టడానికి ఒక కారణం ఏమిటంటే, వారిని చూస్తే క్రీస్తుని చూసినట్లే వారికి అనిపించింది అన్నమాట. కాబట్టి వారు క్రైస్తవులు లేకపోతే క్రీస్తులాగా జీవించేవారు అని వాళ్ళు పిలువబడ్డారు. కాబట్టి క్రైస్తవులు అని అంటే అర్థం పీపుల్ హూ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్, పీపుల్ హూ లివ్ లైక్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తు యొక్క మనస్సును కలిగి, క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి జీవించేవారే క్రైస్తవులు. కాబట్టి ఏదో పేరుకి క్రైస్తవ పేరు పెట్టుకుంటే, బైబిల్ సంబంధించిన పేరు పెట్టుకుంటే, లేకపోతే ఏదో చర్చికి వెళితే ఏదో బైబిల్ పట్టుకుంటే, వి కెనాట్ బికమ్ క్రిస్టియన్స్ బై దిస్ అవుట్ సైడ్ ప్రాక్టీసెస్. కాబట్టి భౌతికమైన ఈ ఆచారాలను బట్టి మనం క్రైస్తవులను పిలువబడలేము. ఒకవేళ క్రైస్తవులను అనుకున్నా అది నిజంగా మన మన క్రీస్తును అది చూపించదన్నమాట. కానీ మనలో ఉన్న క్రీస్తును మనం ఎప్పుడు చూపిస్తామంటే, ఆయనలాగా జీవించినప్పుడు, ఆయనలాగా మనం ప్రవర్తించినప్పుడు, ఆయన యొక్క మనసును కలిగి మనం నడుచుకున్నప్పుడు. కాబట్టి క్రీస్తు వలె జీవించడానికి మనం పిలువబడ్డాం. మన యొక్క స్వభావం వేరు, కానీ మనం దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలని కదా. అందుకనే మనం పేతురు రాసిన 2వ పత్రికలో కూడా చదువుతాం కదా, అక్కడ దేవుడు మనకు వాగ్దానాలను ఎందుకు ఇచ్చారంటే, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని స్వభావంలో పాలువారమై ఉండాలని ఆయన మనకి యొక్క శ్రేష్టమైన వాగ్దానాలను ఇచ్చారంట. చూసారా? కాబట్టి మన ప్రభు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి కదా. చూడండి ఆ మాట, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలువారగునట్లు. కాబట్టి టు పార్టేక్ ఇన్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని స్వభావం అదే క్రీస్తు స్వభావం. కాబట్టి ఆ దేవుని స్వభావాన్ని, దేవుని మనస్సును, దేవుని యొక్క జీవితాన్ని లేక ఆయన యొక్క ప్రవర్తనను మనం అనుసరించాలి, లేకపోతే అది మనం కలిగి ఉండాలి. మనం కూడా అందులో పాలిభాగస్తు అవ్వాలి అని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదువుతాం. అక్కడ ఎందరు ఆయన అంగీకరించారు, వారందరూ కూడా ఆయన కుమారుని యొక్క స్వరూపము గలవారై ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి మన ప్రభు యొక్క స్వరూపం మనలో ఏర్పడాలి. మన ప్రభు యొక్క జీవితం, మన ప్రభు యొక్క పోలిక, ప్రభు యొక్క నడవడి మనలో ఏర్పడాలని తండ్రి మనలను ఏర్పరచుకున్నారు, మనం నిర్ణయించుకున్నారు, మనల్ని అందుకని నీతిమంతులుగా తీర్చారు. అందుకని మనల్ని పరిశుద్ధపరుస్తూ మనల్ని మహిమపరచడానికి మనం సిద్ధపరుస్తున్నారు, మహిమపరిచారు అని కూడా రాయబడింది. కాబట్టి మనం ప్రభుత్వ రేపు మహిమలో ఉండడానికి దేవుడు మనల్ని ఎందుకని ఏర్పరచుకున్నారు. మనం కూడా క్రీస్తులాగా మారుతామని, రేపు క్రీస్తుతో యుగ యుగాలు కలిసి ఉంటాం. కాబట్టి క్రీస్తు వల్ల మారకుండా రేపు మహిమలో క్రీస్తుతో ఉండడం అనేది అసాధ్యం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో క్రీస్తు యొక్క మనసు, మనలో క్రీస్తు యొక్క నడవడిక వస్తుందా లేదా? యాజ్ డేస్ ప్రోగ్రెస్, రోజులు ఎలా గడిచిపోతా ఉన్నాయో, దినాలు గడుస్తున్న కొలది క్రీస్తు నుండికి వచ్చినప్పటి నుండి మన జీవితం ఎలా ఉంటా ఉంది? మన జీవితంలో క్రీస్తు యొక్క పోలిక వస్తా ఉందా? క్రీస్తు యొక్క స్వభావం వస్తా ఉంది? క్రీస్తు యొక్క మనస్సు మనం కలిగి జీవించగలుగుతున్నామా? కాబట్టి అలాగ క్రీస్తు వలె మారటానికి మనం పిలువబడ్డామని గ్రహిస్తూ మనం క్రీస్తుని పోలి నడుచుకోవటానికి మనం తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఏదో మనుషుని వాళ్ళని అనుసరించడం కాదు, మనం క్రీస్తుని అనుసరించాలి. క్రీస్తు వలె మనం కూడా మారాలి. రేపు అప్పుడే క్రీస్తు మనం విజయగాలు ఉండగలం అన్నమాట. సరే, ఇక్కడ ఈరోజు జస్ట్ మూడు విషయాలు మనందరికి తెలిసి జస్ట్ నేను వాక్యం నుంచి గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. రండి, యోహాన్ సువార్త మన ప్రభు ఆయన మనకి ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞాపించిన మూడు విషయాలు, ఆయన చేసిన విషయాలు మనం కూడా చేయాలని ఆయన ఆజ్ఞాపించారు. ఆ విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. రండి, యోహాన్ సువార్త 13:34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. కాబట్టి మొట్టమొదటి విషయం, మన ప్రభు మనల్ని ప్రేమించారు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన మనల్ని ఏమని కోరుతా ఉన్నారు అంటే, మనం కూడా ఆయన మనల్ని ఎలా ప్రేమించారో మనం ఇతరులను అలా ప్రేమించాలి కదా. మన ప్రభు యొక్క ప్రేమ ఎందుకు మనకి ఇవ్వబడుతుంది అంటే, మనల్ని ఎందుకు దేవుడు ప్రేమించారంటే, మనం కూడా ఇతరులను ప్రేమించాలి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించిన విధానం చూస్తే అది ఎంతో అద్భుతంగా ఎంతో ఆశ్చర్యంగా కనపడుతుంది కదా. రోమన్ క్రాసిన పత్రిక 5:8 మనందరికి తెలుసు, మనం భక్తి మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా. కాబట్టి వైల్ వివర్ సిన్నర్స్, కాబట్టి మనం పాపులమై ఉండగా, అలాగే అక్కడ మనం భక్తిహీనులమై ఉండగా, మనం శత్రులమై ఉండగా అని రాయబడి. కాబట్టి మనం మన యొక్క పరిస్థితి దేవునికి అస్సలు సరిపోదు అనమాట. దేవునితో మనకు శత్రుత్వం ఉంది. దేవునికి అసలు మనం ఆయన ఎంతో పరిశుద్ధుడైతో మనం భయంకరమైన పాపులంగా భక్తిహీనంగా జీవిస్తా ఉన్నాం, ఎంతో తిరుగుబాటుతో జీవిస్తా ఉన్నాం, శత్రుత్వంతో జీవిస్తా ఉన్నాం. అలాంటి మనలను మన ప్రభు ప్రేమించారు. చూసారా, కాబట్టి మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. కాబట్టి మాటలు చెప్పడమే కాకుండా ఆయన క్రియలతో ప్రేమించాడు. తన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో దిస్ ఇస్ ద వే ఐ హావ్ లవ్డ్ యు అని దాన్ని ప్రదర్శించాడు. కాబట్టి ఆయన ప్రేమను పొందిన మనం పాపులుగా ఉన్నప్పుడు, మరి దుర్మార్గులుగా, దుష్టులుగా, శత్రువులుగా జీవిస్తున్నప్పుడు మనం ఆయన ప్రేమను పొందుకున్నాము. ఆయన ప్రేమ ద్వారా మనం పాపం నుంచి విడుదల పొందుకున్నాం, మన శాపం నుంచి విడుదల పొందుకున్నాం, మనం గొప్ప రక్షణ పొందుకున్నాం. ఇప్పుడు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన పిల్లలుగా పిలువబడే, ఆయన పిల్లలుగా జీవించే హక్కును, అధికారాన్ని పొందుకున్నాం. కాబట్టి ఇంత గొప్ప మేలును పొందుకున్న మనం ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే, ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో మనం కూడా ఇతరులని అలాగే ప్రేమించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూసారా, ఇదే అధ్యాయం యోహాన్ సువార్త 13:1 మొదటి వచనం చదివితే, తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్లవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. చూసారు, కాబట్టి మన ప్రభు ఆయన తన శిష్యుల్ని, లేకపోతే లోకంలో ఉన్న తన వారిని ఆయన ఎలా ప్రేమించారంట, అంతం వరకు ప్రేమించారు. ఆయన వాళ్ళని ప్రేమించాడు, అంతేకాకుండా వారిని సంపూర్ణముగా, వారిని ఇక ఆయన దగ్గర ఉన్న ప్రేమంతా వాళ్ళకు వలకపోసాడు. ఇంకా ఏమీ ఉంచుకోలేదు అనమాట. He gave all his love for us. చూసారా, మన కొరకై ఆయన ఎంత ప్రేమించగలడో అంత ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు. హి లవ్డ్ అస్ కంప్లీట్లీ, హి లవ్డ్ అస్ ఫుల్లీ. కాబట్టి అలాగా మనం కూడా ఇతరులను ప్రేమించాలని ప్రభు కోరుతా ఉన్నాడు అనమాట. ఆయన కింద మనం చూస్తే మరి అక్కడ శిష్యుల పాదాలను కడగటం మనం చూస్తాం. చూసారు ఆయన వాళ్ళని ఎలా ప్రేమించాడంట, అంతం వరకు ప్రేమించాడు అంటే టు ద లాస్ట్ టు ది ఎండ్. చూసారా, కాబట్టి ఆ చివరి అంచుల వరకు వెళ్ళి ప్రేమించాడు అనమాట. చూసారా, కాబట్టి ప్రేమిస్తాం కానీ మనకి కొన్ని హద్దులు ఉంటాయి అనమాట, ప్రేమిస్తాం కానీ మనకు కొన్ని షరతులు ఉంటాయి అనమాట. ప్రేమిస్తాం కానీ కొంతవరకే మనం వెళ్ళగలం, కానీ నెక్స్ట్ మైల్ వెళ్ళడం అంటే అది కష్టం కదా. కాబట్టి ప్రేమిస్తే మనం అంచుల వరకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. చూసారా, కాబట్టి పిల్లరా, ఇక్కడ మన ప్రభువు ఆయన తన శిష్యుని ఏం చేశారు, వాళ్ళ పాదాలను కడిగారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే మూడవ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించాననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాననియు, దేవుని యొద్దకు వెళ్లవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఈ మాట చాలా కీలకమైనది అనమాట. యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలను కడగటానికి కడగటానికి ముందుగా హీ న్యూ, ఆయన ఎరిగి ఉన్నాడు. ఏం ఎరుగున్నాడు అంటే తాను తండ్రి తనకు చేతికి సమస్తాన్ని అప్పగించాడని. కాబట్టి హీఈస్ ద ఆల్మైటీ, ఆయన అన్ని ఆయన చేతిలో ఉంచుకున్నవాడు, ఆయన అన్నిటిపై శక్తి అధికారం కలిగిన వాడు. కాబట్టి సర్వాధికారి ఆయన అని ఆయనకు తెలుసు. అలాగే దేవుని యొద్ద నుండి వచ్చాడు, దేవుని యొద్దకు వెళ్ళనై ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎరిగి కూడా ఆయన తన శిష్యుల పాదాలను కడగటానికి ఆయన తను తగ్గించుకున్నట్లు చూస్తాం. చూసారా, దిస్ ఈస్ ద ట్రూ లవ్. కాబట్టి నిజమైన ప్రేమ అంటే ఇది. కాబట్టి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు చూసారా, తగ్గించుకొని వారికి సేవ చేశాడు. కాబట్టి ఆయన వాళ్ళు ప్రేమిస్తున్నాడు అంటానికి ఆయన వాళ్ళకి ఎలా తగ్గించుకొని సేవ చేస్తా ఉన్నాడు అది చూపిస్తాం అనమాట. కాబట్టి ప్రేమిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం, ప్రేమిస్తే మనం ఎంతైనా తగ్గించుకోగలుగుతాం. కాబట్టి ప్రేమిస్తే ఇంకా మనం ఏమి సాకులు కారణాలు వెతకమన్నమాట కదా, ఏమి అడ్డు ఆటంకాలను పెట్టుకోమన్నమాట. కాబట్టి ఇవేమి అడ్డు కాదు. చూసారా, ప్రేమించే వారి కొరకు ఏదైనా చేయటానికి ఆయన యొక్క పదవి, ఆయన యొక్క అధికారం, ఆయనకున్నటువంటి ఆ ఘనత, గౌరవాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టాడు. కాబట్టి పిల్లరా, ఈ రోజున మనం కూడా మనం ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కానీ మనం ఎన్నో హద్దులు గిర్లు గీసుకున్నంత వరకే మనం ఊడిపోతాం. వీఆర్ బీయింగ్ లిమిటెడ్ కాబట్టి మనం అవి దాటి బయటకు వెళ్ళకపోతున్నాం. మన చదువులు, లేకపోతే మన పదవులు, మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏదో అడ్లుగా మనం పెట్టుకొని నేను ఇంతవరకు చేస్తున్నానులే అని సంతృప్తి చెప్తాం. కానీ మన ప్రభు వాటన్నిటిని అధిగమించి హద్దులు దాటింది అనమాట దేవుడు. కాబట్టి అందుకని ప్రియులరా, మన ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా మన తోటి వారిని అలాగా ప్రేమించాలి అని ఆయన కోరుతా ఉన్నాడు. చూసారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను, అది కొలత అనమాట కదా. ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం ఇతరులు ప్రేమించాలి. అసలు యోహాను భక్తుడు అయితే ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి ఆయన ఏం చెప్తా ఉన్నాయంటే, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. కాబట్టి మనం గనక సహోదరులు ప్రేమిస్తే, మనం గనక ఇతరులను ప్రేమిస్తే మనం వారి కొరకు ప్రాణం కూడా పెట్టాల్సి వస్తే ప్రాణం కూడా పెట్టాలంట. కాబట్టి ప్రాణం పెట్టడానికి కూడా వెనుక తీయకూడదు అన్నమాట దీని అర్థం. కాబట్టి లవింగ్ దెమ్ ఈవెన్ టు సాక్రిఫైస్ ఆర్సెల్ఫ్. చూసారా, మనల్ని సమర్పించుకోవాలి, అలాగ మనం ఇతరులను ప్రేమించాలంట. చూసారా, ప్రాణం పెట్టడానికైనా వెనుక ఆడకుండా ప్రేమించాలి, ప్రాణం పెట్టాల్సి వచ్చినా వెనుక తగ్గకూడదంట. చూసారా, కాబట్టి అటువంటి ప్రేమతో ప్రేమించడానికి ప్రభు మనల్ని ఎంపిక చేసుకున్నారు. కాబట్టి చూడరా, క్రీస్తుని వెంబడించడం అంటే ఒకటి క్రీస్తు వల్ల ప్రేమించడం, చూసారా? కాబట్టి లవింగ్ జస్ట్ యాజ్ క్రైస్ట్ హ్యాస్ లవ్డ్ అస్. క్రీస్తు మనల్ని ప్రేమించినట్లే మనం ఇతరులు కూడా ప్రేమించాలి. క్రీస్తు ఎలాగ తగ్గించుకున్నాడు మన కొరకు, క్రీస్తు మన కొరకు ఎలాగ సేవ చేశారు, అలాగే క్రీస్తు ఎలాగ మన కొరకు ప్రాణం పెట్టారు, అలాగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. పాప ఇతరులు కదా, మనం ఇతరులను ప్రేమించడానికి ఎన్నో సాకులు చెప్తా, అందుకు వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళండి కదా. మనుషులు వాళ్ళు మనకు నచ్చరు కానీ, బట్ స్టిల్ కదా మనం ఏం నచ్చేమని మనం ప్రభు ప్రేమించాడు అన్నో. ఆయన మనం పుట్టించాడు, మనం ఆయన బిడ్డలం కాబట్టి హీ డజంట్ వాంట్ టు లూజ్ అస్, హీ డజంట్ వాంట్ అస్ టు పెరిష్. కాబట్టి మనం నశించకూడదని ఆయన మనల్ని ప్రేమించి, ఆయనే పాపులమైనడుగా భక్తిహీనమైనడుగా మనల్ని రక్షించి ఈ రీతిగా మనల్ని మార్చ, మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప, ఆయన ప్రేమ కదా మనల్ని మార్చింది. కాబట్టి మనం కూడా ఇతరులను ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ ప్రేమ ద్వారా దేవుడు వాళ్ళని కూడా మార్చగలరు. కాబట్టి ఎంతో మంది దేవుని ఎంతో మంది కఠినాత్ములు దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రేమ ద్వారా వారు మార్చబడ్డారు, చూసారు? కాబట్టి ప్రేమలో ఎంతో బలం ఉంటుంది, ఆ ప్రేమ మరణం కంటే బలమైనది. కాబట్టి నిజమైన దేవుని ప్రేమ మన జీవితాలు ఇతరులు చూసినప్పుడు వారు ఖచ్చితంగా మారగలరు అన్నమాట. కాబట్టి ఇతరులు మనం క్రీస్తు ప్రేమ గురించి ఏదో గొప్ప విషయాలు చెప్పినప్పుడే కాదు, కానీ క్రీస్తు ప్రేమ మనలో చూసినప్పుడు నిజంగా వారి హృదయాలు కరిగించబడతాయి, వారి హృదయాలు బ్రద్దలు అవుతాయి, వారి హృదయాలు మార్చబడతాయి, వారి హృదయాలు మెత్తలు చేయబడతాయి. కాబట్టి పిల్లరా, మనం బోధించేదానికంటే ఎక్కువగా క్రీస్తు ప్రేమను చూపించాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి మొట్టమొదటి విషయం, వీ నీడ్ టు లవ్ యాజ్ క్రైస్ట్ లవ్డ్ అస్, ఇది మొదటిది. తర్వాత రెండవది, కొలొస్సీయులకు రాసిన పత్రిక, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:13 నుంచి చదువుతున్నాను. 3:13, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా, ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. కాబట్టి రెండవది, వీఆర్ కమాండెడ్ టు ఫర్గివ్ అస్, ఫర్గివ్ అదర్స్ జస్ట్ యాజ్ వీ వర్ ఫర్గివెన్. క్రీస్తు మనల్ని క్షమించినట్లుగా మనం కూడా ఇతరులను క్షమించాలి కదా. అంటే ఆల్మోస్ట్ ప్రేమకు క్షమాపణకు ఈ రెండిటికి అగ్నాభావ సంబంధం ఉంది. అయితే దీన్ని కూడా మనం అనుకరించాల్సిన అవసరం ఉంది కదా. మనం ప్రేమిస్తే క్షమిస్తాం అన్నమాట. కాబట్టి క్షమించటం, ప్రభు మనల్ని ఎలా క్షమించాడో, ప్రభు మనల్ని ఎలా క్షమించాడు, మనలో ఎన్నో పాపాలు, ఎన్నో అవిధేయతలు, ఎన్నో బలహీనతలు కదా. మన స్వభావం ఎంతో భయంకరమైనది, ఎంతో దుష్టమైనది, ఎంతో మరి అపనమ్మకస్తులు, ఎంతో ద్రోహులు కదా. మరి యేసు ప్రభు ఆయన శిష్యులు పాదాలు కడిగినప్పుడు అక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన యొక్క శిష్యుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నారు. మిగిలిన శిష్యుల పాదాలు అంటే సరే ఎలాగొట కళ్ళు మూసుకొని లేకపోతే ముక్కు మూసుకొని కడగొచ్చు, కానీ ఇస్కరియోతు యూదా యొక్క పాదాలు కడగటం అంటే, బికాస్ జీసస్ ఫోర్ న్యూ దట్ హీ వుడ్ బెటరే, ఆయన తనను అప్పగించబోతున్నాడని ఎరిగి ఉన్నాడు ఆయన. చూసారా, ఆయన ఏమై ఉన్నాడు ఎరగటమే కాదు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత అధికారం కలిగిన వాడు ఎరగటమే కాదు, కానీ ఆయన ఎదుటిగా కూర్చున్నటువంటి ఆ మహానుభావుడు ఇస్కరియోతు యూదా ఎంత భయంకరమైన ద్రోహం చేయబోతా ఉన్నాడు, ఎలాగ అమ్మేయబడతా ఉన్నాడు, ఎలాగ అప్పగించబోతా ఉన్నాడు, ఎలాగా యేసు ప్రభు ప్రాణం తీయాలని చూస్తా ఉన్నాడు, లేకపోతే ప్రాణం తీసే వాళ్ళ చేతులకి వాళ్ళని అప్పగించాలని చూస్తున్నాడు, ఆ విషయాలన్నీ తెలుసు యేసు ప్రభు. బట్ స్టిల్ హీ నెల్ట్ బిఫోర్ ఇస్కరియోత్ యూదాస్, చూసారు? కాబట్టి ప్రియులారా, యూదా ఇస్కరియోత్ యొదుట యేసు ప్రభు మోకరించి ఆయన పాదాలు కూడా కడిగి. కాబట్టి ఇదన్నమాట, మనం కూడా క్రీస్తు మనల్ని క్షమించినట్లుగా మనం ఇతరులను క్షమించాలి. చూసారా, ఇతరులు మనకి ఎంత ద్రోహం చేసిన వాళ్ళైనా లేకపోతే ఎంత అపనమ్మకస్తులైనా కదా, దేన్ని బట్టి కూడా మనం వాళ్ళని క్షమించను అనడానికి వీల్లేదు. చూసారా, అందుకనే బైబిల్ ఒక వార్నింగ్ కదా, మన ప్రభు మనకు ఒక గొప్ప హెచ్చరిక ఇచ్చారు. ఏమనంటే, మీరు మనుషుల అపరాధములు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించు, మీరు క్షమించకపోతే మీకు క్షమాపణ లేదు అని ప్రభు చెప్పారు. చూసారా, దీని గురించి ప్రభు ఒక మంచి ఉదాహరణ కూడా చెప్పారు కదా, మత్తయి సువార్త 18 అధ్యాయంలో. మనందరికీ తెలుసు, అక్కడ యేసుప్రభు చెప్పిన ఉపమానంలో ఒక అది ఒక రాజు ఆయన తన యొద్ ఉన్న దాసుని ఎంతో మరి విస్తారమైన సొమ్ము విషయంలో క్షమించాడు కదా, దాదాపు 10,000 తలాంతులు రాయబడింది. కాబట్టి తలాంత్ అంటే చాలా విలువైనది. కాబట్టి ఒక తలాంతే 3,600 రూపాయలు అన్నట్లుగా మన ఫుట్ నోట్ లో చెప్పబడింది. కాబట్టి ఇంకా కొన్ని 1,00,000 రూపాయలు అన్నమాట, 1,00,000లో ఉంటుంది అన్నమాట. కాబట్టి అన్ని వేల అన్ని 1,00,000 సొమ్ము అతనికి క్షమాపణ, లేకపోతే అదంతా రుణం కొట్టివేయబడి అతన్ని మాటి మాటికి అడుగుతుంటే అయ్యా అయ్యా నాకు ఇంకా కొంచెం గడువు ఇంకా కొంచెం గడువు అంటే ఆ రాజుకి అర్థమైంది ఇతడు నాకు ఇవ్వలేడులే అని చెప్పి ఆ రాజు ఎంతో ప్రేమతో ఎంతో దయతో ఎంతో మరి హృదయపూర్వకమైన కరుణతో అతన్ని క్షమించాడు. అతడు క్షమించబడిన తర్వాత ఏం చేశాడట, వెళుతూ వెళుతూ దారిలోనే తన తోడు దాసుడు ఒకడు 50 రూపాయలు అప్పుడు ఉంటాడు చూసారా, 50,00,000 లేకపోతే 50,00,000 రూపాయలు క్షమించబడిన వ్యక్తి కేవలం ఒక 50 రూపాయల దగ్గర తన సోదరుని క్షమించలేకపోయాడు, తన తోడు దాసుని క్షమించలేకపోయాడు. పైగా తీసుకెళ్లి అతన్ని చెరలో బంధింపు చేశాడు చూసారా. కాబట్టి ఎంతో దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం రాజుగారికి మరలా తెలిసేటప్పటికి రాజు వెంటనే ఎంతో బాధపడి ఎంతో కోపపడి ఆ దాసుని మరలా నా రుణం తీర్చుకొని కానీ నేను నిన్ను వదిలేదు లేదు అన్నట్లుగా అతను కూడా చెరచాలలో బంధింపు చేసినట్లు చూస్తాం చూసారా. కాబట్టి మనం మన తోటి వాడిని క్షమించకపోతే మనమే అడ్డు వేసుకుంటున్నాం. ఏమనంటే దేవుడు మనం క్షమించకూడదని చూసారా, దేవుడు మనం క్షమించకుండా మనమే అడ్డైపోతా ఉన్నాం. దేవుని క్షమాపణ మనకు అవసరం. వి నీడ్ గాడ్స్ ఫర్ గివ్నెస్ ఫర్ ఎవర్. ఎప్పుడు మనకు కావాలి, ఎప్పుడు కావాలి. కాబట్టి మనం కూడా ఎప్పుడు సహోదరులను క్షమించాలి, ఎప్పుడు మన తోటి వారిని క్షమించాలి, మన ఇంటి వారు, మన కుటుంబం లేకపోతే మన సంఘంలో ఉన్నవారు, మన తోటి వారు కదా. కాబట్టి వారు ఎంతటి పాపం చేసినా ఎంతటి అన్యాయం చేసినా వారిని కూడా మనం క్షమించాలి. కాబట్టి నేను క్షమించను అని మన హృదయంలో కనుక మనం కనుక మన హృదయాన్ని రాయి చేసుకుంటే దెన్ వి స్టాప్ గాడ్స్ ఫర్గివ్నెస్ చూసారా. కాబట్టి దేవుని యొక్క క్షమాపణని మనం ఆపివేస్తా ఉన్నాం. దేవుడు మనం క్షమించకుండా మనమే అడ్డుకట్టు వేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకున్నాం. ఎంతటి మనం ఈ యొక్క ఉదాహరణ ప్రభు ఎప్పుడు చెప్పారంటే పేతురు అడిగారు, నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమించాలి. ప్రభు చెప్పారు 70 ఏళ్ల మారు మట్లకైనా క్షమించాలి. కాబట్టి 70 ఏళ్ల మారు మట్లు అంటే 490 సార్లు. కేవలం 490 సార్లు అని మాత్రమే కాదు, ఎన్ని సార్లు అయినా చూసారా. కాబట్టి ఇన్ఫినిట్ టైమ్స్ ఇంకా లెక్కలేదన్నమాట, ఎన్ని సార్లు అయినా క్షమించాలి. ఎందుకంటే ఎన్నిసార్లు అయినా మనకు క్షమాపణ అవసరం. కాబట్టి పిల్లరా, మన ప్రభు ఎలాగో మనల్ని క్షమించాడో కదా, మన యొక్క పాపములు మన బలహీనతలు నిజంగా మనుషులు ఎవరికి తెలియదు కదా. మనకి దేవునికి తెలుసు మన అకౌంట్ లో ఎన్ని మరి క్షమించబడ్డాయో, మన ఖాతా ఏంటో మనకు తెలుసు. కాబట్టి అన్ని 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 విస్తారమైన పాపాలకు క్షమాపణ అన్ని విస్తారమైన పాపాలకు మనం క్షమాపణ పొందాం. మరి దేవుని యొక్క క్షమాపణను ఇంత విస్తారంగా అనుభవించిన మనం, మన తోటి వారు మన ఎడ్ల చిన్ని చిన్ని విషయాల్లో వాళ్ళు మన ఎడ్ల అపరాధం చేసినప్పుడు మనం వారిని ఎందుకు క్షమించలేకపోతా ఉన్నాం కదా. ఎదుటోళ్ళు చేసే తప్పులు మనకు చాలా బాగా కనపడతాయి కదా, అదే మనం చేసే తప్పులు అంటే అవి చిన్నగా మన తప్పులు మనకు చిన్నగా అనిపిస్తాయి. ఎదుటోళ్ళు చేసే తప్పుడు భూతద్దంలో పెట్టి చూస్తాం కాబట్టి అవి ఏదో పెద్దగా కనిపిస్తాయి. కాబట్టి పిల్లరా, అలా మనం చూడటానికి వీల్లేదు. అది ఏ తప్పు అయినప్పటికీ వారు ఎంత అపరాధం చేసినప్పటికీ వారిని మనం ఖచ్చితంగా క్షమించాలి. ఎంత నష్టమైనా మనకు జరుగుండొచ్చు, ఎంత కష్టమైనా మనం పొంది ఉండొచ్చు, బట్ స్టిల్ మనం వారిని క్షమించి తీరాలి చూసారా. కాబట్టి మనల్ని ప్రభు ఎలా చేర్చుకున్నాడో మనం ఇతరులను అలా చేర్చుకోవాలి. ప్రభు ఎలా క్షమించాడో అలాగే మనం ఇతరులని క్షమించాలి చూసారా. కాబట్టి ఇతరులు మనం క్షమాపణ అడిగినప్పుడు లేకపోతే ఇతరులు వరకల అడగకపోయినా కానీ కదా, అసలు మన ప్రభు ఏం చెప్పారు, నీ సహోదరుని ఏదైనా అపరాధం చేస్తే నీవే మొదటి వాని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి అంత సమాధాన పడి వచ్చి అప్పుడు నువ్వు బలి అర్పించు, లేకపోతే అప్పటిదాకా నాకు బలి కూడా నువ్వు ఉపవాసం లేదు అన్నట్లు చెప్పారు. చూసారు కాబట్టి దేవునికి బలి ఇవ్వటానికి ముందు, లేకపోతే దేవుని కొరకు మనం ఏదైనా చేయటానికి ముందు మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండకపోతే, ఇతరులకు క్షమించకపోతే, హృదయంలో వారి విషయంలో ఏదైనా బాధ ఏదన్నా అసమాధానం కలిగి ఉంటే మనం ముందు దాన్ని సరి చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి పిల్లరా, మన జీవితాలను ఈరోజు పరీక్షించుకున్నాం. మనం ఇతరులను క్షమిస్తా ఉన్నామా? మన తోటి వారిని క్షమిస్తున్నాం. మన ప్రభు మనల్ని నన్ను క్షమించాలి కదా. మన చిన్న చిన్న విషయాలను తీసుకొని వాళ్ళతో అసమాధానం పెట్టుకొని మనం ఏదో మన పేరు పోయిందని, మన ప్రతిష్ట పోయిందని, లేకపోతే మన ఘనత ఏదో తక్కువైందని, లేకపోతే ఏదేదో చిన్న చిన్న కారణాలను బట్టి మనం దేవుడు ఎవరినైతే దేవుడు మనల్ని ఎలాగైతే క్షమించాడో అలాగ మనం ఇతరులకు క్షమించలేకపోతున్నామంటే మనం పరలోకానికి వెళ్లకుండా మనకు మనమే దారికి అడ్డుబండ వేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇతరులకు క్షమించకపోవటం అనేది కూడా ఒక పాపం అని గుర్తుంటాం. ఇతరులకు క్షమించకపోవటం కూడా పరలోకానికి వెళ్లకుండా అది మనకు ఒక అడ్డుబండ అని మనం గుర్తుంటాం. కాబట్టి మనం పరలోకం చేరాలంటే మనం దేవుని క్షమాపణ పొందాలంటే మనం కూడా ఇతరులని క్షమించడానికి ఈరోజు మనం తీర్మానం చేసుకున్నాం. క్రీస్తుని అనుసరించటువంటి ఆయన క్షమాపణను కలిగి ఉండడం చూసారా. కాబట్టి ఆయన ప్రేమించినట్టు ఇతరులను ప్రేమించాలి, అలాగే రెండవది ఆయన క్షమించినట్లుగా మనం కూడా ఇతరులని క్షమించాలి. తర్వాత మూడవది మనం చూద్దాం రండి, మత్తయి సువార్త. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం లేకపోతే 7వ వచనం నేను చదువుతున్నాను. వెళ్ళుచు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. చూసారా, ఇక్కడ మన ప్రభు మనకి ఆయన ఉచితముగా ఇచ్చాడు కదా. ఉచితముగా ఆయన మనకి సువార్త వినిపించాడు, ఉచితంగా మనల్ని ఆయన స్వస్థపరిచాడు, ఉచితంగా మనకి ఆయన కొన్ని వరాలు తలాంతులు ఎన్నో బహుమానాలు ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట, ఇతరులకి మనం ఉచితంగా వాటిని అందించాలి, సువార్త అందించటం, లేకపోతే ఇతరులకి దేవుని నామం పేరట స్వస్థతను అందించటం, లేకపోతే ఇతరులకి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఇతరులకు మనం పంచుకోవటం, అదంతా ఉచితంగా మనం చేయాలని దేవుని వాక్యం కోరుతా ఉందన్నమాట. చూసారా, కాబట్టి యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రీలీ సో గివ్ ఫ్రీలీ కదా. కాబట్టి మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను ఉచితంగా అనుభవిస్తా ఉన్నాం కదా. ఆయన మనందరికీ ఉచితంగా దయచేస్తా ఉన్నాడు కదా. ఆయన మేళ్ళన్నీ ఉచితమే కదా, దేవుడిచ్చే గాలి నీరు ఆయన ఇచ్చేవన్నీ కూడా ఉచితమే కదా. మనుషులు ఏదో వసూలు చేస్తారు అనుకోండి డబ్బులు, కానీ దేవుడు మనకి ఇస్తున్నవన్నీ మాత్రం ఆయన ఉచితంగా ఇస్తా ఉన్నాడు కదా. నీతి మంతులకి ఏంటి, అనీతి మంతులకి ఏంటి, వర్షాలు గాని, సూర్యుని రశ్మి గాని కదా, ఈ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఆయన ఉచితంగా ఇస్తా ఉన్నాడు కదా. ఆయన ఏది ఇచ్చిన దాన్ని ఏది ఆయన ఎలా తెలియదు, హీఈస్ నాట్ చార్జింగ్ ఫర్ ఎనీథింగ్. కాబట్టి ఆయన ఉచితంగా మనకి ఇవన్నీ అనుగ్రహిస్తా ఉన్నాడు, మరి మనం కూడా ఇతరులకు ఉచితంగానే ఇవ్వాలి. దేవుని మనం పొందుకున్నాం ఉచితంగా, కాబట్టి ఇతరులకు కూడా మనం ఉచితంగా అందించాలని ఇప్పుడు మనం ఆజ్ఞాపించబడతా ఉన్నాం. చూసారా, కాబట్టి దేవుడు మన పట్ల చేసిన ఇన్ని గొప్ప మేళ్లకు మనం తీర్చుకునే ఒక చిన్న కృతజ్ఞత, మనం తిరిగి ఆయనకి ఏమి ఇవ్వలేము కానీ ఆయనకు మనం కృతజ్ఞతతో మనం ఏం చేయగలమంటే మనం ఇతరులకు చేయగలం. చూసారు, కాబట్టి ఇతరులకు మనం ఉచితముగానే అవి చేయాలని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 24వ వచనం ఏమనుంది, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసారు, కాబట్టి వి వర్ మేడ్ రైచియస్ ఫ్రీలీ. కాబట్టి నీతిమంతులుగా ప్రభు మనల్ని ఉచితంగా చేశారు కదా. రక్షణకు మనం ఎవరు వెల చెల్లించాలి కదా. వి హావ్ బీన్ సేవ్డ్ ఫ్రీలీ, ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం ఫ్రీగా మనం రక్షించబడ్డాం. రక్షణకు ఎక్కడ వెల లేదు కదా. దేర్ ఇస్ నో ప్రైస్ ఫర్ సాల్వేషన్. ఒకవేళ రక్షణకు ఏదైనా సొమ్ము కనుక వెల కనుక పెడితే మరి కోటీశ్వరులు కూడా దాన్ని కొనలేరు కదా. ఇంత గొప్ప రక్షణ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్, ఇంత గొప్ప రక్షణను మరి దేవుడు ఉచితంగా మనకి ఇస్తా ఉన్నప్పుడు మరి రక్షణ పొందిన మనం మరి మేళ్లు పొందిన మనం కూడా ఉచితంగా దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఇతరులకు అనుగ్రహించాలి, ఇతరులకి ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తాను. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనంలో కూడా దేవుడు అదే పిలుస్తా ఉన్నాడు కదా, దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి, రండి రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. కాబట్టి ప్రభు ఆయన ఉచితంగా మనకి ఆయన యొక్క సన్నిధి, ఆయన సహవాసం, ఆయన యొక్క పిల్లలుగా ఉండేటువంటి భాగ్యం ఇవన్నీ కూడా, పరలోకం కూడా ఉచితం కదా, పరలోకానికి కూడా ఏమీ టికెట్ పెట్టలేదు దేవుడు కదా, ఇంత వేళ చెల్లించాలి లేకపోతే ఇంత కానీ మన ప్రభు ఇవన్నీ మనకు ఆయన ఫ్రీగా ఇస్తా ఉన్నప్పుడు మరి మనం కూడా మనం ఏం చేయాలంట, ఉచితముగా మనం ఇతరులకి మనం మేలు చేయాలి, ఉచితంగా మనం పొందుకున్నాం ఉచితంగానే వాటిని ఇతరులకు అందించాలి. చూసారా కాబట్టి అనేక సార్లు దేవుని నుండి మనం ఉచితంగా పొందుకుని మనం చాలా సార్లు మన ఇతరులకు ఇచ్చేటప్పుడు ఉచితంగా ఇవ్వటానికి ఇష్టపడం కదా, ఏదో ఒకటి వారి నుండి ఆశిస్తామన్నమాట కదా, ప్రతి ఫలాన్ని ఆశిస్తూ మనం ఏదో ఇతరులకు చేయాలనుకుంటాం కదా, ఇతరుల కొరకు ఏదైనా ప్రార్థన చేసినా లేకపోతే ఇతరుల కొరకు ఏదైనా మేలు చేసినప్పుడు వారి నుండి తిరిగి మేలు పొందాలనో లేకపోతే ఇంకే ఏదైనా వారి నుండి ఏదో ప్రతిఫలాన్ని ఆశించాలని ఆశిస్తూ మనం ఇతరులకు మేలు చేస్తూ ఉంటాం, కానీ అది దేవుని వాక్యానికి విరుద్ధం అనమాట. చూసారా కాబట్టి మత్తయి సువార్తలోనే మన ప్రభు చెప్పారు కదా ఒక ఉపమానం, 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం ముప్పై నాలుగు నుండి నేను చదువుతున్నాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి గొంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు వాళ్ళందరూ ప్రశ్నించారు, ఎప్పుడు చేసామయ్యా ఇవన్నీ నీకు, మేము ఎప్పుడు ఇవ్వలేదే ఎప్పుడు ఏమి చేయలేదే అని అంటే అప్పుడు ప్రభు ఏం చెప్పారు 40వ వచనం, అందుకు రాజు మిక్కిలి అల్పులేని ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. బలహీనులైన వారికి, తిరిగి మనకి ఏమి చేయలేని వారికి, మిక్కిలి అల్పులైన వారికి మనం చేసే ప్రతిదీ మనం ప్రభువుకు చేసినట్లే అని ప్రభు లెక్కిస్తా ఉన్నారు. ప్రభు ఎక్కువ తన అకౌంట్ లో వేస్తా ఉన్నాడు అవన్నీ, నాకు ఇది ఇచ్చారు నాకు అది చేశారు నాకు పరామర్శించారు. చూసారు కాబట్టి మనం ప్రభు నామం పేరట ప్రభు యొక్క నామం ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ఏదైతే చేస్తామో అదంతా ఆయనకు చేసినట్లుగా ఆయన భావిస్తా ఉన్నారు. చూసారా దాని రుణం ఆయన చెల్లించాలని ఆయన కోరుతా ఉన్నారు. చూసారా కాబట్టి పిల్లరా మనం ఎలా ఇతరులను ప్రేమిస్తా ఉన్నాం, ఎలా ఇతరులకు మేలు చేస్తా ఉన్నాం కదా, ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరులను ప్రేమించాలి. రెండవది ప్రభు మనల్ని క్షమించినట్లుగా మనం ఇతరులని క్షమించాలి. ఎంత విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించాలి. తర్వాత మూడవదిగా చివరిగా మన ప్రభు మనల్ని ఎలాగా ఆయన దీవించారో, ఎలాగ ఉచితంగా మనల్ని రక్షించుకున్నారు, ఉచితంగా మనకి నీతిని మనకి తలాంతుల్ని మనకి మనకి రకరకాల టాలెంట్స్ ఇవన్నీ ప్రభు మనకి ఎలాగ ఇచ్చారో వాటిని కూడా మనం ఉచితంగా మన ప్రభు కొరకు లేక ఆయన బిడ్డల కొరకు మనం వాడాలన్నమాట. కాబట్టి అలాగా మనం ఇతరులకు చేసినప్పుడే రేపు పరలోకంలో మనం ప్రభు యొక్క ప్రతిఫలాన్ని పొందుతామన్నమాట. అంటే ప్రభు దాన్ని ఆయన ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటా ఉన్నారు. చూసారా కాబట్టి ఇవన్నీ ఎక్కడికి పోవన్నమాట. కాబట్టి మనం ప్రభు కొరకే మనం చేయాలి, అంతేగాని ప్రజలు ఏదో మనకు తిరిగి ఇవ్వాలని తిరిగి చేయాలని లేకపోతే వాళ్ళ నుంచి ఏదో ప్రతిఫలం పొందాలనే ఆశతో అపేక్షతో మనం ఏది చేయకూడదు అనమాట. కాబట్టి ఈరోజు మన జీవితాలను పరీక్షించుకున్నాం, మనం ఇతరులను ఎలా ప్రేమిస్తా ఉన్నాం. డాక్టర్ పిబి జోబ్ అని మీరు చాలా మంది వినే ఉంటారు, టార్చర్ ఫర్ క్రైస్ట్ అని ఒక సంస్థ నాయకుడు అనమాట ఆయన. అయితే ఇప్పుడు ఆయన ప్రభువును నిద్రించారు, ఆయన ప్రభు వద్దకు వెళ్ళి చాలా సమయం అవుతా ఉంది. అయితే ఆయన ఆ యొక్క లైఫ్ స్టోరీ నాకు తెలిసిన రెండు మాటలు గుర్తు చేయాలని ఆశపడుతున్నా. ఆయన చిన్నప్పుడు ఆయన చాలా పేద కుటుంబం, తండ్రి లేడు ఆయనకి, తల్లి ఉంది, ఆయన ఆయన తమ్ముడు వాళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళ తల్లి చాలా దేవునికి భయభక్తులు కలిగిన ఆమె, ఎంతో మంచి ప్రార్థనా పర్రాలు. ఆమె ఏం చేసింది, ఆమె తన బిడ్డలకు మంచిగా ప్రార్థన దేవుణ్ణి నేర్పించింది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆయన ఎంత పేదవాడు అంటే ఆయన గవర్నమెంట్ స్కూల్ అక్కడ చదువుకునేవాడు. ఆయన చదువుకునే స్కూల్ ఎదుటే ఆ స్కూల్ గేట్ ఎదుట ఆయన పల్లీలు అంటే వేరుశెనగుళ్ళు అవి ఇవి అమ్ముకొని అలాగా వాళ్ళు అంటే అంత కష్టపడ్డారు అనమాట. చూసారా, బ్రతకటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది తండ్రి లేని కారణాన. కాబట్టి అలాంటి కష్టాలు గుండా వచ్చిన కుటుంబం. సరే, అయితే వాళ్ళ తల్లి మంచి భయభక్తులు కలిగిన ఆమె. మరి వాళ్ళ ఇంటికి ఎవరు సేవకులు వచ్చినా లేకపోతే ఎవరైనా దేవుని బిడ్డలు వస్తే వాళ్ళకి ఇంట్లో వండినది ఆమె వాళ్ళకి తీసి పెడతా ఉండేదంట. కిచెన్ లో ఉండి పిల్లలు బాల్ చేస్తా ఉండేవాళ్ళంట, అరుస్తా ఉండేవాళ్ళంట. ఏంటమ్మా, ముందు కొంచెమే కదా మా ఇద్దరికి ఏదో కొంచెం కొంచెం రెండు వెతుకులు ఉండేవి కదా, ఇంకా అది కూడా తీసుకెళ్ళాలి పెట్టేస్తే అలాగా, మేమేం తింటాం, మేము ఎలా బతకాలి అని ఆయన అరుస్తా ఉండేవాడంట. లేకపోతే పిల్లలు అరుస్తా ఉండేవాళ్ళు. అయితే అతన్ని మాత్రం మీరు నోరు మూసుకోండి, ఏం మాట్లాడకండి, దేవుని పిల్లల్ని మనం ప్రేమించాలి, దేవుని పిల్లల్ని మనం గణపరచాలని చెప్పి వచ్చిన వాళ్ళకి అవన్నీ పెట్టేసేదంట. ఆ తర్వాత ఉన్న మిగిలిందేదో ఆ పిల్లలకి సర్ది పెట్టేదంట. కాబట్టి అలాగా అంటే దేవుని ఎలా ప్రేమించారు, దేవుని బిడ్డలను వాళ్ళు ఎలా ప్రేమించారు, అలా వాళ్ళు వాళ్ళని అలా పెంచింది అనమాట వాళ్ళ తల్లి. అలా పెంచటం బట్టి ఆ తర్వాత దేవుడు ఆ పిల్లల్ని ఎందుకు ఆశీర్వదించారంటే వాళ్ళు తర్వాత మంచి ప్రయోజకులుగా మారారు. ఆయన పెద్దవాడైన తర్వాత ఒక డాక్టర్ అమ్మ ఆయన్ని చేసుకుంది, డాక్టర్ మేరీ జోబ్. ఆమె మంచి డాక్టర్, ఎంబీబీఎస్ చదివిన ఆమె. అయితే ఆమె అంటే మంచి భయభక్తులు కలిగిన కుటుంబం. వాళ్ళ తండ్రి నిజంగా ఇలాంటి వ్యక్తికి నా కూతుర్ని ఇవ్వాలి అని చెప్పి కదా. సాధారణంగా డాక్టర్లు ఎవరినైనా డాక్టర్ని చేసుకోవాలనుకుంటారు, లేకపోతే మంచి చదువులు ఉద్యోగస్తులు అందచందాలు ఉన్న వాళ్ళని చేసుకోవాలనుకుంటారు. కానీ అవేమి లేకుండా ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి పీపీ జాబ్ గారిని చేసుకోవటానికి ఆ మేరీ జాబ్ ని వాళ్ళ తండ్రి గారు సంతోషంగా ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత గుర్తింపుగా ఆయన యొక్క సేవలు లేకపోతే ఆయన యొక్క చర్యలకు గుర్తింపుగా వాళ్ళు అది ఇచ్చారనమాట. కాబట్టి దేవుడు ఆయన ఎంతో గొప్పగా వాడుకున్నారు. డాక్టర్ రిచర్డ్ వరుణ్బ్రాన్, రిచర్డ్ వరుణ్బ్రాన్ గారు అలాగే సజీనా వరుణ్బ్రాన్ వాళ్ళతో కలిసి ఆయన టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని మన ఇండియాలో ఆ యొక్క సంస్థకు నాయకుడుగా ఆయన చాలా కాలం పనిచేశారు. అంతేకాదు వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క పిల్లల యొక్క మెమోరియల్ గా అక్కడ డాక్టర్ మైఖేల్ జోబ్ ఆర్ఫనేజ్ అని అనాథ పిల్లల కొరకై వాళ్ళు ఒక పెద్ద మరి స్కూల్ ఫ్రమ్ కేజీ టు పీజీ చదువుకోవటానికి, ప్రత్యేకంగా ఆడపిల్లలు చదువుకోవటానికి వాళ్ళు అవన్నీ ఏర్పాటు చేశారనమాట. కాబట్టి చూసారు అంటే ఎలాంటి స్థితి నుంచి దేవుడు వాళ్ళని ఎలాంటి స్థితికి తీసుకొచ్చారు చూసారా. కాబట్టి అంటే అలాగా అంటే వాళ్ళకున్న కొంచెంలో వాళ్ళు దేవుని కొరకు ఎలాగిచ్చారు, దేవుడు వాళ్ళని ఇప్పుడు ఎలాగా దీవించారు. ఈ దినాన వాళ్ళు ఆయన చనిపోయారు, ఆయన ప్రభునందు నిద్రించారు, కానీ ఆయన భార్య ఇప్పటికీ ఆ యొక్క ఆశ్రమాలు ఆ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ నడిపిస్తా ఉన్నారు. ఆమె అద్భుతంగా వాళ్ళ ద్వారా దేవుడు ఆ సేవ జరిగిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా అప్సాక్షి లేని వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళని ఇంకా అనేక మంది ఆడపిల్లలు వదిలేసిన ఆడపిల్లలు అలాంటి వాళ్ళని చాలా మంది వందల మందిని అక్కడ వాళ్ళు చదివిస్తా ఉన్నారు చూసారా. కాబట్టి ఇలా మనం ఏదైతే విత్తుతామో అది ఖచ్చితంగా మనం కోస్తాం చూస్తారు. కాబట్టి మనం చాలా సార్లు ఇచ్చేటప్పుడు చాలా ముందు వెనకాల ఆలోచిస్తాం కదా, అమ్మో వీళ్ళకి ఇచ్చేస్తే నాకేముంటది, వీళ్ళకి ఇచ్చేస్తే నేనేమైపోవాలి, మా పిల్లల్ని ఏమైపోవాలి కదా, మన ఏదో పెద్ద ఫ్యూచర్ గురించి ఎన్నో చింతలతో లేకపోతే ఆలోచనలతో పెద్ద పెద్ద ప్లాన్లతో మనం తొందరగా ఇవ్వటానికి ఇష్టపడం. కానీ చూసారా నేను చెప్పాను కదా, ఆ చిన్న ఇప్పుడు ఆ కష్టంలో వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడ్డారో దేవుడు వాళ్ళు ఇంకా ఇచ్చేవాళ్ళుగానే చేశాడు చూసారు. కాబట్టి పొందుకునే వాళ్ళుగా కాదు, కానీ వాళ్ళని ఇచ్చేవాళ్ళుగా దేవుడు వాళ్ళని దీవించాడు. కాబట్టి పిల్లగా ఇది మనం ఇది దేవుని స్వభావం కదా. మనం ఎప్పుడైతే ఉచితంగా ఇస్తామో అది దేవుని యొక్క స్వభావాన్ని అనుకరించినట్లు అన్నమాట. దేవుడు కూడా ఉచితంగా ఇస్తాడు కాబట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా ఆ రీతిగా ఇతరులను ప్రేమించడానికి మనం ఆ రీతిగా ఇతరుల కొరకు మన సమయాన్ని మన యొక్క ధనాన్ని మన తలాంతుల్ని మన యొక్క వనరులను మనం వినియోగించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలన్నమాట. కాబట్టి మూడు విషయాలు మన ప్రభువును అనుకరించడానికి మనం నేర్చుకుందాం. ఒకటి, మన ప్రభు ప్రేమించినట్లు ఇతరులను ప్రేమిద్దాం, మన ప్రభు క్షమించినట్లు ఇతరులను క్షమిద్దాం, అలాగే మన ప్రభు మనకు ఉచితంగా తను తాను ఇచ్చుకున్నాడు, అలాగే మనం కూడా మనల్ని మనకున్న వాటిని మన ఇతరుల కొరకు ఇచ్చి వేసుకోవటానికి మనం సిద్ధపడదాం. ఆ రీతిగా మనం అనేక మందిని క్రీస్తు ప్రేమతో ఆకర్షించి క్రీస్తు నందుకు అనేకులు నడిపిస్తూ క్రీస్తు రాజ్యంలో మనం ఉండటానికి అనేకులను మనతో పాటు తీసుకుని వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న.